ఆత్మానుభూతి పదే పదే కలుగుతూ ఉంటే మనస్సు బయటికి వెళ్లి ప్రవృత్తి కరిగిపోతుంది. ఎలాగా మనస్సుకి చాపల్యం ఉంటుంది. మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తుందనుకోండి, దుఃఖం వస్తే కొంతమంది కుంగిపోతారు, కొంతమంది ఉద్రేక పడతా ఉంటారు. అలాగే సుఖం వచ్చిందనుకోండి కుంగుతూ ఉంటారు, దుఃఖం వచ్చినప్పుడు కుంగుతూ ఉంటారు, సుఖం వచ్చినప్పుడు పొంగుతూ ఉంటారు, ఉప్పొంగిపోతూ ఉంటారు. ఈ పొంగటం పొంగటం ఈ అవస్థలు మనకు వస్తాయంటే ఎవరికి వస్తాయంటే జ్ఞానానికి రావు, అజ్ఞానానికి వస్తాయి. అంటే మనలో అజ్ఞానం ఉందని అర్థం. మనస్సు అన్నా అజ్ఞానం అన్నా అహంభావన అన్నా ఒకటే. అంటే ఏదైనా అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు పొంగిపోవటం, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కుంగిపోవటం, అది అజ్ఞానం యొక్క లక్షణం, మనస్సు యొక్క లక్షణం, అహంభావన యొక్క లక్షణం. అది మనస్సు మనస్సుకి చాపల్యం, మనస్సుకి చాపల్యం ఉంటుంది. మనం రెండు అలవాటు చేసుకోవాలి. బుద్ధి చేతిలో మనస్సు ఉంటే మనకు పురోగతి, మనస్సు చేతిలో బుద్ధి ఉంటే తిరోగతి. మనం అభివృద్ధిలోకి రావాలంటే బుద్ధి చేతిలో మనస్సు ఉండాలి. బుద్ధి మనకు బాగా చెప్తూ ఉంటుంది కానీ అది మనస్సు వినదు. ఇది మంచిది అని మన బుద్ధి చెప్తూ ఉంటుంది కానీ మన మనస్సు వినదు. కానీ మన మనస్సు బుద్ధి చెప్పినట్టు కనుక మన మనస్సు ఏంటంటే బాగుపడదు. ఏదైనా ఒక పదార్థం తింటున్నాం అనుకోండి, ఈ పదార్థం తినకూడదు ఇది అనారోగ్యం, ఎందుకంటే ఎక్కువ తినకూడదు ఇది అనారోగ్యం అని బుద్ధి చెప్తుంది. అయినా మనస్సు తినదు. బుద్ధి చెప్పినట్టు కనుక మనస్సు వింటే శరీరానికి ఆరోగ్యం, మనస్సుకు ఆరోగ్యం. అంటే మనస్సు యొక్క చాపల్యం మనస్సుకి చాపల్యం. మనస్సుకి చాపల్యం తగ్గటానికే లోపల ఈశ్వరుడు ఉన్నాడు, చైతన్యం ఉంది, కానీ మనస్సు యొక్క చాపల్యం వల్ల మనకు లేడు లేడు అని అనిపిస్తుంది. మనస్సును నిగ్రహించడానికే ప్రాణాయామం. ప్రాణాయామం ఎందుకంటే ప్రాణం యొక్క గతిని చూసుకోవటం ఎందుకంటే మనో నిగ్రహం. కొంతమంది శరీరాన్ని శిక్షిస్తారు కఠినంగా, శరీరాన్ని శరీరాన్ని సుఖపడినెవరు, ఎక్కువ శరీరాన్ని సుఖపెట్టరు కొంతమంది. ఆ శరీరాన్ని సుఖపెట్టకుండా ఉండటం వల్ల కూడా మనస్సుకు నిగ్రహం, దానివల్ల కూడా కొంతమందికి మనో నిగ్రహం. తర్వాత ఏకచింతన అంటే మనస్సు యొక్క చాపల్యం ఆగుతుంది వీటి వల్ల. ఏకచింతన అంటే మీకు ఎవరైతే ఇష్టదేవతో ఆ ఇష్టదేవతను మీరు నిరంతరము స్మరించుకో, శివుడు కాని రాముడు కాని కృష్ణుడు కాని ఎవరైనా మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో వారిని నిరంతరం స్మరించుకోవటం వల్ల మనస్సు యొక్క చాపలు. అంటే మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుడి యొక్క రూపాన్ని హృదయంలో పెట్టుకుని నిరంతరము ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకోవటం వల్ల కూడా మనస్సు యొక్క చాపల్యం తగ్గు. తర్వాత ఇంకో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మనస్సు యొక్క చాపల్యం తగ్గటం అంటే ఈ మనస్సు యొక్క చాపల్యం వల్ల మన హృదయంలో అంతర్యామగా భగవంతుడు ఉన్నప్పటికీ, సావులేని వస్తువు ఉన్నప్పటికీ, సద్వస్తువు ఉన్నప్పటికీ, సత్య వస్తువు ఉన్నప్పటికీ, మనకి శాంతిని సుఖాన్ని ఇచ్చే వస్తువు మన హృదయంలో ఉన్నప్పటికీ లేదని అనుకుంటున్నాం, ఉంది కానీ లేదని అనిపిస్తుంది మనస్సు యొక్క చేపలేదు. తర్వాత ముఖ్యమైన ఇంకా రెండు విషయాలు ఏంటంటే సజ్జన సాంగత్యం, సత్కర్మ. సత్కర్మ చేయటం వల్ల కూడా మీకు చేతనైనంత మంచి పని చేయగలగాలి. అంటే మనకు అవకాశం ఉన్నంత మటుకి సత్కర్మ చేయాలి, మంచి కర్మ చేసుకుంటూ వెళ్ళాలి. పుణ్యకర్మ చేస్తూ ఉండాలి, మంచి కర్మ చేస్తూ ఉండాలి. ఆ సత్కర్మ చేయటం వల్ల కూడా మనస్సు అణుగుతుంది. ఒకటి సజ్జన సాంగత్యం, రెండు సత్కర్మ, మూడు ప్రాణాయామం, నాలుగు జపం, ఐదు ధ్యానం. ఈ అన్నింటిని కూడా మనస్సు అణగటానికి, మనస్సు నిర్మూలం అవటానికి, మనస్సు విజృంభణ తగ్గటానికి, మనస్సు యొక్క చాపల్యం తగ్గటానికి ఈ ప్రక్రియలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఒకటి సజ్జన సాంగత్యం, రెండు సత్కర్మ. అంటే భగవంతుడు మనకి ఏ అవకాశాలను అయితే ఇచ్చాడో అవకాశాలను ఉపయోగించుకుని సత్కర్మ చేయగలగాలి. కర్మ వల్లే మోక్షం రాదు. ఏదో ఒక పని, ఒక మంచి పని చేయటం వల్లే మోక్షం రాదు. ఆ మంచి పని చేయటం వల్ల మనసు యొక్క చాపల్యం తగ్గుతుంది, మనస్సు బాగుపడుతుంది, మనస్సు పలచబడుతుంది, మనస్సు పరిశుద్ధం అవుతుంది, మనస్సుకి లోచూపు కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది సత్కర్మ వల్ల. ఈ సత్కర్మ వల్ల మనకి ఏమొస్తుంది, సత్కర్మ చేయగా 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 ఏమవుతుందంటే జ్ఞానాన్ని సంపాదించాలనే బుద్ధి ఏదో జన్మలో కలుగు. తత్పురుషులతో సహవాసం వల్ల, ఇలా సత్కర్మ చేయటం వల్ల, ఈశ్వరుడు రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, నామాన్ని స్మరించటం వల్ల మనం జ్ఞానానికి అధికారులు అవుతాం. అంటే జ్ఞానం సంపాదించడానికి యోగ్యత కలుగుతుంది, అర్హత కలుగుతుంది, అధికారం వస్తుంది మనకి. ఆ జ్ఞానం సంపాదించాలనే అధికారం వచ్చాక మనకి లోపల అజ్ఞానం నశిస్తుంది, జ్ఞానోదయం అవుతుంది. ప్రపంచంలో జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అనేక లక్షలాది మంది జీవ వేలాది ఎన్ని జీవులు ఉన్నాయో చాలా జీవ. ఈ జీవకోటిలో మానవ జన్మ చాలా విలువైంది. ఒక్క మానవ జన్మలోనే ఆత్మజ్ఞానం సంపాదించాలనే ఆ కోరిక ఉదయిస్తుంది, కానీ జంతు జన్మలలో రావాలి. అంటే మానవ జన్మను సాధ్యమంతరకు సద్వినియోగం చేసుకోవాలి. దానికి మనం టైం వేస్ట్ చేయకూడదు. భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు. అంటే నీకు లోపల ఉన్నటువంటి ఆత్మానుభూతి పదే పదే కలుగుతుంటే, నీకు లోపల ఉన్నటువంటి సద్వస్తువు నీకు తెలుస్తూ ఉంటే, నీ మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంటే, హృదయం వైపుకి నీ మనస్సు కొంచెం కొంచెం జరుగుతూ ఉంటే, దానికి చాపల్యం ఆదు. మనకి ఈశ్వరుడు హృదయంలో ఉన్నప్పటికీ లేదని అనిపించడానికి లేకపోవటం వల్ల కాదు మన మనస్సు యొక్క చాపల్యం కారణం. అంటే మనస్సు నిర్మలం అవ్వాలి. మనస్సు నిర్మలం అవ్వాలంటే ఒకటి సత్కర్మ, రెండు సత్పురుషుల సహవాసం, రూపజ్ఞానాన్ని, నామాన్ని జపించుకోవటం. ప్రవృత్తి కరిగిపోతుంది అంటే మనస్సు కరిగిపోతుంది. సత్కర్మ చేయగా చేయగా చేయగా, సత్పురుషులతో సహవాసం చేయగా చేయగా నీ మనస్సు కరిగిపోతుంది. అప్పుడు నేననే తలంపు పూర్తిగా, అంటే నేననే తలంపు మనస్సులో ఒక భాగం. మన మనస్సులో అనేక తలంపులు ఉన్నాయి. ఈ నేను అనే తలంపు కూడా ఒక తలంపే. ఆ నేననే తలంపు మనస్సులో అడుగున ఉంటుంది. నేననే తలంపు మనస్సు పూర్తిగా నశించినప్పుడు దేహము నేను అనే తలంపు కూడా నశిస్తుంది, మనసు పూర్తిగా నశిస్తుంది. అయితే ఆ నేను వాడకం తగ్గించాలి. మనం చేయవలసింది ఏంటంటే నేను వాడకం తగ్గించాలి. ఒకటి, మీకు అందరికి ఈ రోజు నుంచి మీరు శాంతి సామ్రాజ్యానికి, సుఖ సామ్రాజ్యానికి మీరు చక్రవర్తులు అవ్వాలంటే, అధిపతులు అవ్వాలంటే, ఒకటి అర్థం చేసుకుని వినండి. అర్థం అయినా కర్త మనం కాదు, కర్త భగవంతుడు, కర్త ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి రాముడు అంటాం, కృష్ణుడు అంటాం, శివుడు అంటాం. ఈశ్వర శబ్దం రాముడికి వర్తిస్తుంది, కృష్ణుడికి వర్తిస్తుంది, శివుడికి వర్తిస్తుంది. ఈశ్వరుడు అంటే నియమించేవాడు, అంటే మన శరీరాన్ని నియమిస్తూ ఉంటాడు. అంటే ఏ శక్తి అయితే మన శరీరాన్ని భూమి మీద తీసుకొచ్చిందో ఆ శక్తి ఆజ్ఞ అయిన తర్వాత ఈ శరీరం మొత్తానికి ఈ సృష్టికి నీకు నాకు అందరికీ కర్త ఎవరంటే ఈశ్వరుడే మొత్తం సృష్టిని అంతా నడిపిస్తున్నాడు. కర్తురాజ్ఞ ప్రాప్తితే ఫలం ఉన్నప్పుడు ఎవరు అనుకుంటున్నాం? ఆ కర్త ఎవడు? ఈశ్వరుడు. ఆ కర్త ఎవడు? ఈశ్వరుడు. కానీ మనం ఎవరనుకుంటున్నాం? ఎవరి మటుకు వాళ్ళు దొంగనైనా కర్తలు అనుకో. ఇక్కడ ప్రారంభమవుతాం దుఃఖం. నీకు అర్థమైతే కాస్త నేను మీరు పుస్తకాలు చదవక్కర్లేదు, నా ప్రవచనాలు మీరు వినాలి. ఎవరికి ఏ రకమైన దుఃఖం రానివ్వండి. కర్తను నేనే అనుకుంటాడు వాడు. కర్త వీడికది ఈశ్వరుడు. కర్తురాజ్ఞ అంటే ఈశ్వరుడు కర్త. ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ అనుసరించి ఇదంతా నడుస్తాడు. అంటే ఈ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో తదనుగుణంగా నీ శరీరాన్ని అలా మరిపులు తిప్పుతూ ఉంటాడు వాడు ఈశ్వరుడు. ఆ రహస్యం మనకు తెలియక మనకు దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, టెన్షన్ వస్తుంది, బీపీ. కర్త ఎవరు? ఈశ్వరుడే కర్త. అది నీకు అర్థమైనప్పుడు ఇక దుఃఖం రాదు నీకు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేనే కర్తను అనుకుంటున్నావు. ఏది? దొంగనే కర్తనం. దొంగనే అంటే నిజ్జా నేను, ఈ మనస్సు అహంభావం, దేహము నేననే చలంతే నువ్వు కర్తను అనుకుంటున్నావు. నీ దుఃఖానికి కారణం ఎక్కడ ఉంది? అయితే దుఃఖానికి కారణం లోపల ఉంది కానీ బయట లేదు. ఈ దీనికంతా కర్త ఈశ్వరుడే అని నీకు ఉడికే నోడితోడు చెప్పడం కాకుండా, నువ్వు నోడితోడు చెప్పింది నీ గుండెలో కనుక అనుభవంలోకి వస్తే ఈ క్షణంలో నీకు దుఃఖం ఆడి, ఒక బండి దుఃఖం మీకున్నా ఆ బండి దుఃఖం మీకు ఆరి. అర్జునుడికి దుఃఖం వచ్చింది. వీళ్ళందరినీ చంపటమేంటి, మరి చంపటమేంటి అనే దుఃఖం వస్తే కృష్ణుడు ఏమని చెప్పాడు? వీళ్ళందరినీ భీష్ముడిని, ద్రోణాచార్య, వీళ్ళందరినీ వాళ్ళని ఈశ్వరుడు చంపే ఉంచాడు. చంపిన ఈశ్వరుడు ఎవరినైతే చంపాడో వాళ్ళు నువ్వు చంపుతున్నావు. నువ్వు చంపడం కాదు, అంతకుముందు చంపేసి పోగులు పెట్టిన ఈశ్వరుడు. నువ్వు చేతులు ఆడిస్తే సరిపోతుంది. అర్జునుడు చంపాడు అనుకుంటా. పని ఏమో ఈశ్వరుడిది, గౌరవం నీది. పని ఎవరిది? ఈశ్వరుడిది, గౌరవం నీది. అంటే వీళ్ళందరినీ ఈ కర్తవుడంటే నువ్వేం కర్త కాదు, నువ్వు కర్త అనుకోవటం వల్ల నీకు దుఃఖం వస్తావు. నువ్వు ఎవరినైతే చంపుదామని అనుకుంటున్నావు, చంపు ఎంతమందిని చంపితే మరి నాకు పాపం వస్తుంది అనుకుంటున్నావు, ఎంతమందిని చంపుతాను, ఎంతమందిని చంపటం ఎలా, వీళ్ళందరినీ చంపడానికి నువ్వెవడు? ఈశ్వరుడే చంపు ఉంచాడు. ఈశ్వరుడు కర్త కానీ నువ్వు కర్త కాదు. ఇది అర్థమైతే అసలు నీకు దుఃఖం రానే రాదు. కర్త ఎవరు? ఈశ్వరుడు. మీరు కర్త అయితే మీరు అనుకున్నా ఇబ్బంది లేదు, నేనే కర్తను. మీరు కర్త కాదు అంచేది నీకు దుఃఖం వస్తుంది. ఇది అర్థం చేసుకో. మీరే కర్త అనుకోండి, నేనే కర్త అనుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఈశ్వరుడు కర్త. మీరేమనుకుంటున్నారు? నేను కర్తను అనుకుంటున్నారు. అంచేది మీరేమనుకుంటున్నారు? అసత్యాన్ని సత్యం అనుకుంటున్నారు, అసత్యాన్ని సత్యం. అంచేది దుఃఖం మిమ్మల్ని వెంటాడు. ఇది అర్థం చేసుకోవాలి. అంచేత ఈ దేహము నేననే తలంపు కర్త కాదు. శక్తి ఈశ్వరుడిది. మనస్సుకి శక్తి లేదు, అహంభావనకు శక్తి లేదు. ఈ శక్తి అంతా ఈశ్వరుడిది. అంటే ఆయన ఆజ్ఞానుసరించే ఇదంతా నడుస్తుంది. కర్తృత్వం పెట్టుకుంటే దుఃఖం, కర్తృత్వాన్ని వదిలేస్తే సుఖం. ఇది ఒకటి. ఈ రెండు విషయాలు మీకు బాగా అర్థం కావాలి. అంటే మీకు భక్తి కూడా ఫలాపేక్ష లేకుండా ఉండాలి. అంటే భక్తి ఉండొచ్చు, మంచిదే. ఆరు లేనివాడు ఆరోగ్యవంతుడని శాస్త్రం చెప్పింది. ఆరంటే ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. దాని అరిషడ్ వర్గాలు అంట. ఆరు లేనివాడు ఆరోగ్యం అంటే, ఈ ఆరు లేని వాడికి అసలు అనారోగ్యం రాదట్టండి. కామ క్రోధ అంటే, కామ అంటే అక్కడ కోరిక, మీకు శత్రువు నాకు శత్రువు లోకానికి శత్రువు, ఒక దేశానికి ఇంకో దేశానికి వచ్చే యుద్ధాలు కూడా కోరికను బట్టి. మొత్తం ప్రపంచంలో ఉన్న అశాంతి కారణం, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకు కారణం కోరిక. ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానంలో నుంచి వస్తుంది. కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానంలో నుంచి వస్తుంది. అజ్ఞానం ఉంటే కోరిక వస్తుంది, కోరిక వస్తే కర్మ చేస్తాడు, కర్మ చేస్తే ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని అనుభవిస్తే మళ్ళీ ఏమొస్తుంది? అక్కడికి వాసన పడుతుంది, వాసన నుంచి మళ్ళీ కోరిక వస్తుంది. ఇది కర్మ చక్రం. ఆ కోరికే శత్రువు మెయిన్. కోరిక ఉన్నవాడికి స్నేహం, కోరిక ఉన్నవాడికి విరోధం. కోరిక లేని వాడికి స్నేహం లేదు, విరోధం. మిగతా గొడవలన్నీ వదిలేయండి. మిగతా కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్య అని ఏదో చెప్పారు శాస్త్రంలో. ఇక్కడ మా ఎక్కడుందంటే, కోరికే కోపం కింద, కోపం కోరిక లేని వాడు కోపం ఏంటి? కోరికే కోపం కింద మారుతుంది. కామ, క్రోధ, లోభ, కోరికే లోభిష్టం కింద మారుతుంది, కోరికే మోహం కింద మారుతుంది, కోరికే గర్వం కింద మారుతుంది. అది కోరిక లేని వాడికి ఇంకేమిటి? కోరికే ఇన్ని రూపాలుగా మారుతాం, ఊరికే పేరు పెట్టారు. కోరిక ఉన్నవాడికి ద్వేషం, కానీ కోరిక లేనివాడికి ద్వేషం. ఆరు లేనివాడు ఆరోగ్యవంతుడు. నీకు కోరికే, మిగతా ఎన్ని రూపాలు ధరించినా ఏది మారుతుంది? కోరికే మారుతాను. అయితే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు గుళ్ళోకి వెళ్తావునకు, లేదా పూజ చేస్తావునకు, ఏదైనా చేస్తావునకు, ఈశ్వరుని ఏ రకమైన కోరికతో నువ్వు ధ్యానం చేయొచ్చు, కోరికతో నువ్వు పూజ చేయొచ్చు. నీ పూజ ఫలం, నీ ధ్యాన బలం అప్పుడు ఏమవుతుందంటే, కోరికే పరిమితం అవుతుంది, ఆ ఫలితం నీకు రావచ్చు. దొంగనైన మట్టికి చనిపోదు. ఆ దేహగతమైన నేను నీకు ఇక్కడ భగవంతుడు ఎలా చెప్తున్నారా, నీకు భగవంతుడి మీద ప్రేమ ఉండాలి, భగవంతుడి మీద భక్తి ఉండాలి, భగవంతుడి మీద విశ్వాసం. ఇప్పుడు మన అందరి దగ్గర దోషం ఎక్కడుందంటే, ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి విషయాలు లేదు. గోడ లోపల ఒక రకంగా ఉండదు, ఆ గోడ దాటితే ఒక రకంగా ఉంది. ఇది మన అందరం మీరు లేని ఎవరితో పోరాడాలంటే, మనలో ఉన్న అవిశ్వాసంతో. యథార్థం చెప్పాలంటే, భగవంతుడు ఉన్నాడు, మనం లేదు. గాఢ నిద్రలో మనం ఎక్కడున్నా మనం ఉన్నాం. గాఢ నిద్రలో ద్వైతం లేదు, అద్వైతం. అయితే ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అని సందేహం వస్తా ఉంటుంది మనకి. భక్తులు కాని వాళ్ళ మాట వదిలేయండి, మనకే వస్తా ఉంటుంది. భక్తులు కాని వాళ్ళ మాట వదిలేయండి, మనకే. అసలు మనలో ఏమాత్రం అవిశ్వాసం లేకుండా చూసుకోవాలి. మనలో ఉన్నటువంటి అపనమ్మకం మీద, మనలో ఉన్నటువంటి అవిశ్వాసం మీద ముందు మనం పోరాటం చేయాలి. ముందు యుద్ధం బయట వాళ్ళతో కాదు చేసేది, మనలో ఉన్నటువంటి అపనమ్మకం మీద, మనలో ఉన్నటువంటి అవిశ్వాసం మీద యుద్ధం చేయాలి. మనకి ఈశ్వరుడు ఉన్నాడు అనే పరిపూర్ణమైన విశ్వాసం తనకు వచ్చిందే, ఈ మనసులు గూట్లో పడిపోతుంది, హృదయ గుహలో పడిపోతుంది. పెద్ద కష్టం కూడా అక్కర్లేదు. ఇది భగవద్గీతలో చెప్పాడు. ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడు కాదు, దురాచారైనా వాడు అందరికంటే ముందు బాగుపడతాడు. కారణం ఏంటంటే, వాడి విశ్వాసం వచ్చింది. వాడి విశ్వాసంలో లోపం లేదు, వాడి విశ్వాసంలో లోపం లేదు. అంటే వాడి విశ్వాసంలో కొంచెం కూడా ఇసుమంతయ్య లోపం లేదు కాబట్టి వాడే అందరికంటే ముందు బాగుపడతాడు. ఆ పరిపూర్ణమైన వాడి విశ్వాసమే వాడు బాగు చేస్తుంది అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి మనలో మనకి విశ్వాసం ఉండవలసినంత విశ్వాసం లేదు. మనలో అవిశ్వాసం ఉంటే, మనలో అపనమ్మకం ఉంటే జాగ్రత్తగా దాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు భక్తులు ఎంతమంది సహించగలరు చెప్పండి. మీకు ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, మీకు ఏదైనా బాధ వచ్చిందనుకోండి, మీరు ఎవరైనా సహించగలుగుతున్నారా? సహించలేకపోతే, సహిస్తేనే సహించిన వాడికి సత్వగుణం. అంటే ముందు మనం రజోగుణాన్ని తగ్గించుకుని తమో గుణాన్ని తగ్గించుకుంటే, జనరల్ గా లోకంలో మనకు కనిపించే మనుషులందరూ తమో గుణం ఉన్నవాళ్ళు, రజోగుణం ఉన్నవాళ్ళు ఎక్కువ, కానీ సత్వగుణం ఉన్నవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. ఆ సత్వగుణాన్ని కనుక మనం నేర్చుకోవాలి. లేదు లేదు అనుకుంటూ కూర్చోకూడదు, మనం సంపాదించుకోవాలి సత్వగుణాన్ని. ఆ సత్వగుణం కనుక ఎవడైతే సంపాదించుకున్నారో వాళ్ళు హృదయంలో ఉన్నటువంటి సత్యానికి దారి చూపిస్తున్నారు. హృదయంలో ఉన్నటువంటి సత్యానికి అది, ఎప్పుడైతే మీకు సత్యానుభవం వచ్చిందో, మీకు ఎప్పుడైతే సత్యానుభవం వచ్చిందో, మీ బుద్ధితోటి మీకు తాదాత్మ్యం ఉండదు, మీ మనస్సుతోటి మీకు తాదాత్మ్యం ఉండదు, మీ శరీరం తోటి మీకు తాదాత్మ్యం ఉండదు, లోకంతో మీకు తాదాత్మ్యం. సత్యానుభవం వాడికి స్వేచ్ఛ కలుగు, వాడికి స్వేచ్ఛ కలిగితే పునర్జన్మ రహితుడు అవుతాడు. సత్యానుభవం ఎవరికైతే కలిగిందో, ఆ సత్యానికి పునర్జన్మ లేదు కాబట్టి ఆ సత్యానుభవం కలిగిన వాడు కూడా పునర్జన్మ రహితుడు అవుతాడు. అంటే ఇక్కడ ఏం చెబుతున్నారంటే, మీకు భక్తి ఉందనుకోండి, కోరిక లేని భక్తి వల్ల అహంభావం నశిస్తుంది, దేహము నేనునే తలంపు నశిస్తుంది. కోరిక పెట్టి కోరికతోడు కూడా మీకు భక్తి ఉండొచ్చు, కానీ కోరిక ఒకటే నెరవేరుతుంది. మీ భక్తి కోరికకి పరిమితం అవుతుంది. మీకు భక్తి ఉండి కోరిక లేకపోతే, మీకు విశ్వాసం ఉండి ఈశ్వరుడు పట్ల విశ్వాసం ఉండి మీకేమైనా కోరిక లేకపోతే ఏమవుతుంది? అజ్ఞానం నశిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి, ఉదాహరణ స్తోత్రం చేశారనుకోండి, మీకు సంతోషం వస్తుందనుకోండి, ఎవరికో లోపల అజ్ఞానానికి వస్తుంది. ఎవరైనా నిందించారనుకోండి, దుఃఖం వస్తుంది అనుకోండి, ఎవరికి వస్తుంది? లోపల అజ్ఞానానికి వస్తుంది. జ్ఞానానికి ఈ ద్వంద్వాలు లేవు. ద్వంద్వచేతం త్రిగుణ రహితం జ్ఞానం. ద్వంద్వచేతం ద్వంద్వాలకు అతీతం, త్రిగుణ రహితం జ్ఞానం. మీకు ఏదైనా కష్టం వస్తే కష్టపడుతున్నామని అనుకుంటారు కదా, లోపల కష్టపడిపోదు. అది ఎవరు అనుకుంటున్నారు? జ్ఞానం అనుకుంటలేదు. ఎవరు అనుకుంటున్నారు? అజ్ఞానం అనుకుంటారు. ఈ అజ్ఞానం ఏం చేస్తుంది? దేహంతోటి కలుస్తూ ఉంటుంది, మనస్సుతోటి కలుస్తూ ఉంటుంది, బుద్ధితోటి కలుస్తాం. బుద్ధితోటి తాదాత్యం పొందుతుంది, మనస్సుతోటి తాదాత్యం పొందుతుంది, ఇలా శరీరంతో కూడా తాదాత్యం పొంది, వీటితో తన కాని దానితో తాదాత్యం పొందుతూ ఉంటుంది. అది అజ్ఞానం. అంటే నిష్కామ భక్తి వల్ల మనస్సు నశిస్తుంది, నిష్కామ కర్మ వల్ల మనస్సు నశిస్తుంది. ఏదైనా కోరికలు కూడా కోరుకోవచ్చు, కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరచ్చు నీకు, కానీ అహంభావన నశించు, అహంభావన నశించదు. ఆ కోరికలు కోరుకోవటం, అవి నెరవేరటం, ఇదంతా కూడా వ్యవహారంలోకే వస్తుంది, కానీ జ్ఞానంలోకి రాదు. జ్ఞానం ఏంటంటే కోరిక లేని భక్తి, కోరిక లేని కర్మ. ఇవి ఏ పని చేసినా కోరిక లేని తలంపులు, కోరిక లేని తలంపులు, వీటి వల్ల నీకు అది నశిస్తుంది. అహంభావ అజ్ఞానం నశిస్తుంది, కానీ మరొక రకంగా నశించదు. మనం అందరం పుట్టినప్పుడు ఏడ్చాం, మనం అందరం ఏడుస్తూ పుట్టాం. ఈ లోకంలోకి మనం వచ్చినప్పుడు అందరూ ఏడుస్తూ పుట్టాం. ఒకరు ఏడకపోతే నరుసులు పట్టు కొడతారు మనం, ఏడవమని. మనం అందరం కూడా ఎలా పుట్టాం? ఏడుస్తూ. అంటే పూర్వజన్మలోనే ఏడుపు అన్నమాట, ఏడవటానికే పుట్టాం మనం. ఏం చేయాలి? మన శరీరం చనిపోతుంది ఏదో రోజున. కొంతమందికి రోగం అక్కర్లేదు, రోగం అక్కర్లేకుండా చనిపోతారు. మాకేమి రోగం రాలేదు అని చెప్పి మేము చచ్చిపోం అనుకోకుండా. కొంతమందికి రోగం రావక్కర్లేదు, రోగం రావక్కర్లేదు ఎలా చచ్చిపోతారంటే చెట్టును ఆకు ఉంటుంది, గాలి ఎక్కర్లేదు, ఎవరు కొట్టక్కర్లేదు, ఆకు బాగా పండిపోయిన తర్వాత దాని అంతరం తీరాలి. అలా కొంతమంది శరీరాలకు రోగాలు రావు, కొంతమంది వందేళ్ళు బతుకుతారు, వందేళ్ళు బతికిన వాళ్ళకి రోగం రాదు, అదే దేహ ప్రారంభం. సరే చెట్టును ఆకు రాలినట్టే వాళ్ళు రాలిపోతారు, కానీ అందుకని ప్రత్యేకంగా రోగం రాదు వాళ్ళు. మొత్తం మీద శరీరం ఎలా చనిపోయినా పూర్వజన్మల నుంచి మనం పూజ చేసుకొస్తున్నటువంటి దుఃఖం ఎలా ఉందో, ఈ శరీర యాత్రల దుఃఖానంత మన శరీరం మరణించే టైంకి మనం ఆనందంగా చనిపో. పుట్టడం ఎలా పుట్టాం? ఏడుస్తూ పుట్టాం. మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిపోవాలి? ఆనందంగా వెళ్ళిపోవాలి, శాంతిగా వెళ్ళిపోవాలి, సుఖంగా వెళ్ళి. ఒకవేళ ఆనందంగా వెళ్ళమనుకోండి అనుకోండి, మాట వచ్చి శాంతిగా వెళ్ళమనుకోండి, సుఖంగా వెళ్ళమనుకోండి, మన అందరికీ పునర్జన్మ కాదు. కొంతమంది పని చేస్తారు కానీ శాంతిగా చేయరు, ఆనందంగా చేయరు, ఏడుస్తూ చేస్తారు. కొంతమందికి అలవాటు ఏంటంటే ఏ పని చేసినా ఏడుపు ముఖంతో ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఏ పని చేసినా మీరు ఆనందంతో చేయరు. ఎవరికైనా మాట్లాడితే నోటి నిండా మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఊరుకో. కుటిలత్వం పనికి రాదు. ఆ కుటిలత్వం వాడితే స్నేహం కూడా చేయకూడదు. ఇంకా ఆ కుటిలత్వం వాడితే స్నేహం చేస్తే నెమ్మదిగా మనకు కూడా కుటిలత్వం వచ్చేస్తుంది. కపట ఉన్న మనుషులతో స్నేహం చేయకూడదు. ఆ కపట ఉన్న మనుషులతో మనం స్నేహం చేసామనుకోండి, కొంతకాలానికి మనకు తెలియకుండానే అది మనకు వచ్చేస్తుంది. కుజుక్తి అంటారు చూడు, కుజుక్తి, కుతంత్రం, కపటం, వాటితో స్నేహం చేస్తుంటే నెమ్మదిగా అవి కూడా మనకు మనకు తెలియదు వచ్చేస్తున్నాయని అలవాటు మనకు కూడా వచ్చేస్తుంది, చేయకూడదు. ఇంకా కుటిలత్వం వాడితో స్నేహం చేస్తే నెమ్మదిగా మనకు కూడా కుటిలత్వం వచ్చేస్తుంది. కపటం ఉన్న మనుషులతో స్నేహం చేయకూడదు. ఆ కపటం ఉన్న మనుషులతో మనం స్నేహం చేసామనుకోండి, కొంతకాలానికి మనకు తెలియకుండానే అది మనకు వచ్చేస్తుంది. కుజుక్తి అంటారు చూడు, కుజుక్తి, కుతంత్రం, కపటం, వాటితో స్నేహం చేస్తుంటే నెమ్మదిగా అవి కూడా మనకు మనకు తెలియదు వచ్చేస్తున్నాయని అలవాటు మనకు కూడా వచ్చేస్తుంది. అంటే మనం ఏం చేయాలి? ఏదైనా పని చేస్తాం అనుకోండి, ఆనందంగా శాంతిగా చేయాలి. అలా పని చేయటం, ఆనందంగా పని చేయటం, శాంతిగా పని చేయటం, సుఖంగా పని చేయటం నేర్చుకున్నాం అనుకోండి, శరీరం చనిపోయినప్పుడు కూడా ఆనందంగా వెళ్ళిపోతాం, శాంతిగా వెళ్ళిపోతాం, సుఖంగా వెళ్ళిపోతాం. అంటే మన శరీరం భూమి మీదకి వచ్చినప్పుడు ఏడుస్తూ వచ్చినప్పటికీ ఆ శరీరం మరణించేటప్పుడు మటుకి ఆనందంగా వెళ్ళిపోవాలి మనం. అది ఎలా సాధ్యం? కష్ట సుఖాలని సహించటం వల్ల నీకు సాధ్యమవుతుంది. నువ్వు నీ పని ఏది నువ్వు చెయ్యి, అది నువ్వు పని చేయటానికే పుట్టావు. ఇంకా మాకు రోజు చాకరీ అని అనుకుంటారు కొంతమంది ఇంటికి, అలా అందుకే పుట్టాం రోజు చాకరీ. అయ్యా భగవంతుడు ఏమన్నాడంటే నీకు పని చేయడానికే అధికారం ఉంది. ఏమన్నా ఇంత కష్టపడ్డాం, అంత కష్టపడ్డాం, ఏం పరిచయం రాలేదు అనుకో, దాని మీద నీకు అధికారం లేదు. నీకు చాకరీకి అధికారం ఉంది. ఇంత కష్టపడ్డాం, అంత కష్టపడ్డామని అది ఆ పరిచయం మీద నీకు అధికారం లేదు. ఫలితం భగవంతుని రిపీటెడ్ గా చెప్పాడు అర్జునుడు. ఫలితం మీద నీకు అధిక ఓసారి చిన్న ప్రయత్నం చేస్తే పెద్ద ఫలితం వస్తుంది, ఓసారి పెద్ద ప్రయత్నం చేసిన చిన్న ఫలితం కూడా రాదు. ఎంతో లాభం వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఒకసారి తుస్సు అనిపించు. ఏది రాదనుకున్నప్పుడు మీరు ఊహించినటువంటి, మీ మనసులో ఊహించినటువంటి గొప్ప లాభాలు కూడా మీకు రావచ్చు. ఒక ఆత్మలాభం తప్పించి మిగతా లాభాలన్నీ స్వప్న సమానము అన్నాడు కృష్ణుడి గీత. స్వప్నంలో మీకు వచ్చే లాభాలు ఎటువంటివి? జాగ్రత్త అవస్థలు వచ్చే లాభాలు కూడా. ఏ లాభాన్ని పొందిన తర్వాత దానికి మించిన లాభం లేదని నీకు తెలుస్తుందో, ఏ సుఖాన్ని పొందిన తర్వాత దానికి మించిన సుఖం లేదని నీకు తెలుస్తుందో, ఏ శాంతిని పొందాక దానికి మించిన శాంతి నీకు లేదని తెలుస్తుందో, అటువంటి ఆత్మానుభవాన్ని, అటువంటి చైతన్యానుభవాన్ని, అటువంటి చావుదైన వస్తువు నువ్వు పొందటానికి అది నీ హృదయం. ఈశ్వరుడే కర్త, నేను కర్తన కాదు, ఈశ్వరుడే కర్త అనే భావన మీకు స్థిరపడినా ఈ క్షణంలో మీ దుఃఖం అంతా ఆరిపోతుంది. కర్త ఎవరు అని నోటితోటి మనం ఈశ్వరుడు అని చెప్పి లోపల నేనే కర్తను నేనే కర్తను అంటే మీకు కూడా బండెడి దుఃఖం రోజు వస్తాం. అది నోటితోటి అంటాం కదా, మీ గుండెకి పట్టాలి. మీరు నోటితోటి అనుకున్నది ఎలా ఉండాలంటే హృదయంలో కూడా ఉండాలి, మీ గుండెలో, మీ గుండెలో ఉండాలి. అంచేత ఈ అహంభావన తగ్గించడానికి, ఈ దేహాభిమానం, దేహబుద్ధి, శవబుద్ధి తగ్గటానికి ఈశ్వరుడు మూడు రకాల తపస్సులు చెప్పాడు భగవద్గీతలో. శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాక్కు తపస్సు. ఈ మూడు తపస్సుల వల్ల ఈ మిజ్జా నేను అంటే దేహంతో తాదాత్యం పొందే నేను నశిస్తుంది, వేరుతో సహా నశిస్తుంది. అంటే శరీరాన్ని, మనస్సుని, వాక్కుని ఈ మూడు బహు జాగ్రత్తగా నువ్వు ఉపయోగించుకుని, నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకుని బ్రాహ్మీస్థితిని పొందటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అంటే నీకు సంకల్పం అంటే ఏం, భగవంతుడి ఇష్టమే నీ ఇష్టం, భగవంతుడి సంకల్పమే నీ సంకల్పం, అలా చేసుకోవాలి. భగవంతుడి సంకల్పమే నా సంకల్పం. ఏమో భగవంతుడి సంకల్పం ఎలా ఉందో మనకు తెలుస్తుందా? తెలియదు. భగవంతుడి సంకల్పం ఎలా ఉంటుందని మళ్ళీ ఊహించకు నువ్వు. ఓ భగవంతుడి సంకల్పం ఎలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో అలా అనుకోకు. అలా అనుకోవటం కూడా సంకల్పం. భగవంతుడి సంకల్పం అలా ఉంటుందేమో ఎలా ఉంటుంది, కొంతమంది ఊహించుకుంటాడు. అలా అలా ఊహించుకోవడం కూడా నీ సంకల్పం. అది కూడా తీసుకో పక్కన పెట్టి, ఈ పక్కన తోలితే ఆ పక్క నుంచి వస్తుంది, ఆ పక్క నుంచి చదువుతుంటే ఈ పక్క నుంచి వస్తుంది. ఏదో వంపు పెట్టుకుని అహంభావన వచ్చేస్తా ఉంటుంది నీకు. ఆయన ఇష్టమే నీ ఇష్టం, ఆయన సంకల్పమే నీ సంకల్పం అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటే అహంభావం నశిస్తుంది, అయితే నశించదు. అయితే నీదంటూ పర్సనల్ గా వ్యక్తిగతంగా నువ్వేం కోరికలు పెట్టుకో. జరిగేదంతా ఈశ్వర సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది నీ సంకల్పం. నువ్వు అనుకున్నది జరగదు, ఈశ్వర సంకల్పమే జరుగుతాం. ఒక్కోసారి ఏమవుతుంది, ఈశ్వర సంకల్పం మన సంకల్పం కలుస్తూ ఉంటాయి. ఒకసారి అప్పుడు ఎవరి సంకల్పం జరుగుతుంది, ఈశ్వర సంకల్పమే జరుగుతుంది. కానీ నా వల్ల ఈ పని అయింది అనుకుంటాం, అప్పుడు దాన్ని బట్టి మళ్ళీ పొగరబోతానని పెరుగుతుంది. అయితే నేనే చేసాను, నేనే చేసాను, నేనే చేసాను, దానివల్ల పొగరబోతా. అది అర్థం చేస్తూ ఎవరి వల్ల ఏందో వాడికి అర్థం కాకపోవడం వాడికి పొగరబొట్టడం వస్తుంది, అహంభావం వస్తుంది, అండర్స్టాండింగ్ తగ్గిపోతుంది. అయితే ఇదంటే వ్యక్తిగతమైన, ఇండివిజువల్ గా వ్యక్తిగతమైన భావన పెరగకుండా చూసుకోవడం కోసం. అంటే భగవాన్ ఏమన్నారంటే తపస్సు అంటే ఏమిటంటే, తపస్సు అంటే అహంభావన లేకుండా జీవించటమే తపస్సు అని నిర్వచనం చెప్పారు. దైనందిన జీవితంలో నువ్వు అహంభావన లేకుండా, అజ్ఞానం లేకుండా జీవించటమే తపస్సు. అలా జీవించగలిగితే నీకు భావనా బలం వస్తుంది, ఆత్మ బలం వస్తుంది, దైవ బలం వస్తుంది. ఎప్పుడు కూడా భక్తి కూడా రహస్యంగా ఉంటాం మంచిది. ఏది ఎవరో గుర్తించడం లేదు, ఎవరో మెచ్చుకోవడం లేదు. పని చూస్తే ఉదయం బండిద్దులే చేస్తాను, ఉదయం మొదలు సాయం దగ్గర పని చేస్తాను. ఎవరో మెచ్చుకోవటం లేదు, ఎవరో సంతోషించడం లేదు. ఎందుకు ఈ పని? ఆ పని మీద విరక్తి పెట్టుకోవద్దు. ఎవరో నిన్ను మెచ్చుకోవటం లేదు, చాకరీ చేస్తున్నావు, చాకరీ చేస్తున్నావు. అది గుర్తించినట్టు కూడా ఉండరు వాళ్ళు. వాళ్ళు గుర్తించి ఆ గుర్తించుకో, గుర్తింపు కూడా ఉండదు. ఆ గుర్తింపు లేకపోయినా ఎవరో గుర్తించడం లేదు, ఎందుకు మనం ఈ పని ఎందుకు చెయ్యాలి? నా పని మీద విరక్తి పెట్టుకోక పని మామూలుగా చెయ్యి. పరుపు సంధి పెట్టినట్టు నొక్కుతాడు ఒకసారి నీ మనస్సును భగవంతుడు. అప్పుడు ఆ యొక్క ఆ బాధకు నువ్వు తట్టుకోగలిగితే అప్పుడు ఈశ్వరుడు నీ శిరస్సు మీద తన అనుగ్రహాన్ని వర్షింపజేసి, నీ శిరస్సు మీద ఆయన అనుగ్రహాన్ని కురిపింపజేసి నీకు అన్ని ఇస్తాడు, మోక్షం కూడా ఇస్తాడు. పది మంది అంటా ఉంటారు, ఏ గుర్తింపు లేనప్పుడు ఎందుకండి ఈ చాకరి అని. అది అలాగని పని మీద విరక్తి పెట్టుకోవద్దు. వీళ్ళు ఎవరు గుర్తించడం, నీ వీళ్ళు ఎవరు ఇస్తారు, గుర్తిస్తే వీళ్ళు మోక్షం ఇస్తారా, గుర్తించకపోతే వీళ్ళు మోక్షం ఇస్తారా? నీకు మోక్షం ఇచ్చేవాడు చూస్తున్నాడు కదా, నీ హృదయంలో ఉన్నాడు కదా, అంతర్యామంగా ఉన్నాడు కదా. నీ హృదయం ఎటువంటిదో వాడు తెలియకుండా ఉన్నాడు. అయితే వాడిని చూసుకొని ఈ జన ఈ బొమ్మలు గొడవ నీకెందుకు, ఈ బొమ్మలు గొడవ నీకెందుకు? నేను ఎలా చెప్తున్నా, ధర్మాన్ని ఆచరించే వాడికి అన్నీ వస్తాయి, అన్నిటితో పాటు మోక్షం కూడా. అయితే మనం ఏం చేసామంటే మోక్షం గురించి మాట్లాడుతున్నాం, ధర్మం గురించి మాట్లాడడం, పునాది మర్చిపోయాం. పునాది కట్టకుండా పై అంతస్తు చేసేద్దాం అనుకుంటున్నాం. అరే పునాది లేకుండా పై అంతస్తు చేయటం ఎటువంటిదో, ఆ ధర్మాన్ని గురించి ఏం ఆచరించకుండా, ధర్మం గురించి ఆలోచించకుండా మోక్షం పొందటం అని కూడా అటువంటిది. సమాజం అందరూ మర్చిపోయారు ధర్మాన్ని ఆచరణ. మన ఇతరుల పట్ల ఏదైనా మన డ్యూటీ మనం చేయాలనుకుంటే వాళ్ళు మనకి వ్యతిరేకంగా ఉన్నా, భగవంతుడు చేయమన్నాడు కాబట్టి చేసి వదిలేస్తే, భగవంతుడు చేయమన్నాడు కాబట్టి చేయటం, దానివల్ల ఆయన అనుగ్రహం వస్తుంది మనకి. వీళ్ళు కూడా మనకు అనవసరం, ఈ బొమ్మలు కూడా అనవసరం, వీళ్ళు షాడోస్, నీడలు. వీళ్ళు భగవంతుడు చేయమన్నాడు కాబట్టి చేయటం అంతే, అంతవరకే. వాడు సంతోషించిన ఇబ్బంది లేదు, సంతోషించకపోతే మరీ మంచిది. వాళ్ళు సంతోషించాలని ఎవరు అనుకుంటారు? నీ లోపల నిజం అనుకో, నీ హృదయంలోనే జ్ఞానం అనుకోదు. వాళ్ళు సంతోషించాలని ఎవరు అనుకుంటారు? నీ లోపల అజ్ఞానం అనుకుంటుంది. వాళ్ళు నిజంగా సంతోషించారనుకో నీ అజ్ఞానం పెరుగుతుంది. నీ అజ్ఞానం మొదట్లోకి అది నీళ్లు పోసినట్టు అది నీకు చెరిగింది. సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోండి, ఏం తొందరపడద్దు, మీకు అందరికీ మోక్షం వచ్చేస్తుంది. మీరేం తొందరపడద్దు, మీకు అందరికీ మోక్షం వస్తుంది. ఏం కంగారు వస్తుందా రాదా, వస్తుందా రాదా అని మీరు ఎలా అనుమానం పెట్టుకోవద్దు. అనుమానం పెట్టుకుంటే ఈశ్వరుని అవమానం చేసినట్టు. అయితే నువ్వు చేసే పని మట్టుకి హృదయపూర్వకంగా చెయ్యాలి, మనస్ఫూర్తిగా చెయ్యాలి, అనుమానంగా చేయకూడదు. హృదయపూర్వకంగా చెయ్యాలి, ఆనందంగా చెయ్యాలి. ఇప్పుడు ఇవి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అనుకునే సిద్ధాపురం, ఆనందంగా వెళ్ళిపోతే మనకు మంచిది, మన ఆహ్వానించిన వాళ్ళకి మంచిది. ఇలా ఆనందంగా పని చేయటం, ఆనందంగా వెళ్ళి రావటం నేర్చుకుంటే చచ్చిపోయేటప్పుడు ఎలా వెళతాం? ఆనందంగా వెళ్ళిపోతే ఆ బ్రహ్మం యొక్క స్వరూపమే ఆనందం. ఆ బ్రహ్మం యొక్క దాని స్వరూపమే ఆనందం. ఎటు చూసినా ఆనందమే. పాప మీరు ఎవరు గుర్తించకపోయినా పని శ్రద్ధగా చేస్తున్నారు. బీజిస్టోడు ఏమనుకుంటాడంటే ఆ కొంపలు ఎవరిని వెళ్ళి గుర్తించలేదు, బండిద్దులే చేస్తున్నారు చాకరీ. గుర్తించకపోయిన వాళ్ళు చేసుకుని వాళ్ళు చేసి పని వాళ్ళు మానటం లేదన్నప్పుడు ఆయనకు అనుగ్రహం దయ కలుగుతుంది. ఎవరికి? ఈశ్వరుడికి. అంటే వెంటనే మీకు ఆయన జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు మొక్క. అప్పుడు మీరు గుర్తించగలిగిన పని మానేస్తారని కూడా వాళ్ళు ఇతరుల గొడవలు ఉన్నారు, జీవుల గొడవలు ఉన్నారు, మన గొడవలు లేరు, మనం చెప్పినట్టు వీళ్ళు చేయటం లేదనే ఆయన ఏమి మిమ్మల్ని వదిలేస్తాడా? ఇంట్లో వాళ్ళు మీరు ఇంకా కోలాట, ఇంట్లో వాళ్ళు ఎవరు ఇస్తారని మీకు మోక్షం? వాళ్ళు మామూలుగా దేహాభిమానం ఉన్నవాళ్ళు, జీవకోట్ల వాళ్ళు, వాళ్ళు మోక్షం నారాయణుడి. అంటే నువ్వు ఏ పని చేసినా, ఇక్కడ భగవాన్ చెప్పి రిపీటెడ్ గా చేదస్థంగా చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ పని చేసినా, నామం చేసుకున్నా, ఏదైనా పని చేసుకుంటున్నా, నీ దైనందిన జీవితంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, అంటే దేహము నేననే బుద్ధి నశించటానికి అనుగుణంగా నీ ప్రవర్తన తీర్చిదిద్దుకోవాలి. ఒక మాట మాట్లాడితే దానికి అనుగుణంగా ఉండాలి, చేతులు పని చేస్తే దానికి అనుగుణం. అది ఆ రకంగా నువ్వు జీవించాలి, చేతకపోతే నేర్చుకోవాలి. అలాగే సత్వగుణాన్ని సంపాదించుకుంటే ఈ రకంగా నువ్వు జీవించగలవు. అంటే నువ్వు ఏ మార్గాన్ని ప్రయాణం చేసినా అజ్ఞానం నుంచి బయటకు రావటానికి నీ ప్రయత్నం సహకరించి, అంటే నీకు ఏ పద్ధతి అయితే తేలుకు, ఏది ఇష్టమో ఆ పద్ధతిని అవలంబించి. నీకు ఏ పద్ధతి అయితే తేలుకు, ఏది ఇష్టమో ఆ పద్ధతిని అవలంబించి. ఇతరులు చెప్పారని వాళ్ళని ఫాలో అవ్వాలి. అన్ని మార్గాలే మంచివే, నదులన్నీ సముద్రంలో. ఇంకోసారి అర్థం చేసుకోండి, మీరు సబ్జెక్టు ఫలానా శరీరం నాదని అనుకోవద్దు. అందరికి పేర్లు అవుతున్నాయి, ఎల్లమ్మో పేర్లు ఎందుకు పెట్టారంటే వ్యవహారానికి పెట్టారు. మీరు తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు మీ ముఖం మీద ఏం పేరు లేదు. తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు మీ ముఖం మీద ఫలానా పేరుని ఎవరికైనా ఎవరు కల్పించి పెట్టారు. ఆ కల్పించిన పేరు అనగానే పరిగెత్తం లోపలన్న వస్తువు. వ్యవహారానికి ఆ పేరు లేకపోతే వ్యవహారానికి నడదు. ఆ పేరు లోపలన్న వస్తువును వదిలేస్తాం, ఎవరో ఏదో పేరు పెడితే ఆ పేరు పట్టుకుని ఎడతాం. ఇక్కడ కొంప ఎక్కడ పడిపోతుంది మనకి? ఇక్కడ అజ్ఞానం ఫలానా పేరు నాది అనమాట. ఆ పేరు ఎవరిలో పెట్టిన పేరు? ఫలానా శరీరం నాది. ఆ శరీరం ఎవరిది? పంచిపోతాడు మీది కాదు. మీరు శ్మశానంలో శవాలు కాలినప్పుడు ఎప్పుడు చూస్తామండి, మట్టి మట్టిలో కలిసిపోతుంది, నీరు నీటిలో కలిసిపోతుంది, గాలి గాలిలో కలిసిపోతుంది. శరీరం ఏమో పంచిపోతాడు. పేరు ఎవరిలో పెట్టారు? పేరు ఎవరిలో పెట్టారు? ఆ రెండాటిని వేసుకుని మనం తిరుగుతున్నాం. ఆ రెండాటిని విడిచిపెట్టేస్తే జ్ఞానమే. అంటే నామబుద్ధి ఎవడైతే వాడికి దానికి ధైర్యం ఉండాలి. అదే గాంధీ గారు ఆయన భార్యకు రాసిన ఉత్తరంలో అదే రాశాడు. గాంధీ గారు దక్షిణాఫ్రికాలో గాంధీ గారి భార్య చనిపోతారు. గాంధీ గారి భార్యకు ఉత్తరంలో ఏమని రాశాడంటే, చనిపోవటానికి బతుకుంటానికి భేదం లేదు, మనకు చావు వస్తా అంటే భయపడిపోతాం ఉండవేమో అని. శరీరం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం, ఉండవని అనుకోవడం అది తలంపు. నిజంగా ఉంటాం, ఉండవని అనుకోవడం ఆ తలంపులో దుఃఖం వస్తుంది. ఇప్పుడు గాంధీ గారి భార్యకు రాసిన ఉత్తరంలో ఏమని రాశారంటే, శరీరం బతుకున్నా చనిపోయినా భేదం లేదు, మనం ఉంటాం, బతుకున్నా ఉంటాం, చనిపోయినా ఉంటాం. కానీ మనం ఏమనుకుంటున్నాం, చనిపోయిన తర్వాత ఉండం అనుకుంటున్నాం, శరీరం ఉన్నప్పుడు ఉంటాం అనుకుంటున్నాం. ఆ శరీరం లేకపోయినా ఉన్నా ఒకటే స్థితి, అది ఒకటే భేదం లేదు. శరీరం ఉన్నా శరీరం లేకపోయినా ఆ భేదం లేదు అసలు. ఆ భేదం లేని స్థితిని నువ్వు సంపాదించు. ఒకవేళ నేను వచ్చి రూపంలో నువ్వు చనిపోవచ్చు. మా ఆయన ఇంటికాడ లేడు, మా ఆయన ఇంటికాడ లేడనా? బాగా అర్థం చేసుకోండి. శరీరం చనిపోయినా మనం ఉంటాం, కానీ శరీరం ఉన్నప్పుడు ఉన్నాం అనుకుంటున్నాం, శరీరం చనిపోయినప్పుడు మనం లేవని అనుకుంటున్నాం, కానీ ఉంటాం. ఆ స్థితిని నువ్వు పొందటానికి ప్రయత్నం. దగ్గర వాళ్ళు లేరు వీళ్ళు లేరని ఏడవటానికి అలా ఏడవద్దు. అంటే నువ్వు ఏ మార్గంలో, భక్తి మార్గంలో ప్రయాణం చేయి, శరణాగతి మార్గంలో ప్రయాణం చేయి, కర్మ మార్గంలో ప్రయాణం. కర్మ మార్గంలో ముఖ్యమైనది ఇది బాగా పెట్టుకోమన్నాడు. ఇది చాకరీ చేస్తున్నాము, ఎవడో గుర్తించటం లేదు, ఎవడో సంతోషించటం లేదు, పనే మానేద్దామని అనుకోదు అన్నాడు భగవంతుడు. ఆ పని లేని స్థితికి నేను చూసి, ప్రయత్నం లేని స్థితికి నువ్వు బలవంతాన పని వదిలేసావనుకో, రాబోయే జన్మలో భగవంతుడు ఆ పని నీకు ఇస్తాడు. ఈ అత్తగారు ఇప్పుడు మనకు వదిలిపోతుందంటే వచ్చే జన్మలో ఆ అత్తగారిని వాళ్ళకి తీసుకొస్తాం. ఆ అత్తగారు గొడవ దాని గొడవ దానిది మన గొడవ మంది అనుకుంటే ఇంకా అత్తగారు వచ్చే జన్మలో నీకు కనిపించదు. మీరు మన ఇంట్లో జనం అందరూ సిద్ధం అవుతున్నారు, మన ఇంట్లో పని ఉన్నారనుకోండి, ఈ జనం అందరూ ఎలా ఈశ్వరుడు తెలియకుండా సిద్ధం అయ్యారా? వాళ్ళ వల్ల మనం ట్రైనింగ్ పొందాలి. అది ఈశ్వరుని ఆజ్ఞ. అది భగవంతుడి ప్రణాళిక. భగవంతుడు మనకి ఈ పాత్ర ఇచ్చాడు, ఈ పాత్ర మనం పోషించేసి బయటకు పోచే వేయకూడదు.
మీరు మటుకి కర్త అని అనుకో,
అలా అనుకోవటం మానేస్తే ఏ దుఃఖం కూడా మిమ్మల్ని ముట్టుకోదు. కర్త ఎవరు? ఈశ్వరుడు కర్త అని ఎక్కడ అంటున్నావు? నోటితోటి అంటున్నావు. గుండెలో ఏమనుకుంటున్నావు? నేనే కర్తనే అనుకుంటున్నావు. అంటే గుండెలోనూ బరువు కిందకి దిగదు. మన మాటకి మన గుండెకి ఎంత దూరం ఉందో చూడండి. అంటే నువ్వు చేయవలసిన పని, నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి. మోక్షం ఎప్పుడు వస్తుంది, జ్ఞానం ఎప్పుడు వస్తుంది, అలా ఎదురు చూసినట్టు ఉండకు. ఎప్పుడైతే నీకు యోగ్యత వచ్చిందో, ఎప్పుడైతే నీకు అడగత వచ్చిందో, నువ్వు అడగకుండా అడిగితే ఇవ్వటం, అడగకపోతే మానేయటం కాదు. నీకు యోగ్యత వచ్చిన, అడగత వచ్చిన మరుక్షణంలో ఆయన నీ జ్ఞానంతో అనుగ్రహిస్తా, అంతతో అనుగ్రహి అడిగకిచ్చాడు. నీదు అకళంక మాకు కీర్తి హానిసేయక బ్రోము అరుణాచం. అంటే మనిషికి యోగ్యత వచ్చినప్పుడు, అరగత వచ్చినప్పుడు, ఆ సమర్థత వచ్చినప్పుడు, ఆ హృదయం యొక్క లోతులు పెరిగినప్పుడు భగవంతుడు ఎప్పుడు ఆ జీవుణ్ణి ఎప్పుడు అలంకరించాడో అలా అలంకరిస్తాడు. కానీ అడిగితే ఇచ్చినట్టు, అడగకపోతే మానినట్టు అలా ఉండడు. అంటే సన్యాసి ఎవడు కర్మఫలోత్యాగి. అంటే కర్మఫలోత్యాగి అంటే నీకు కర్మఫలాన్ని ఆశించొద్దన్నాడు కానీ రాదని చెప్పలేదు. బాగా కర్మఫలాన్ని ఆశించొద్దన్నాడు కానీ రాదని చెప్పలేదు. కర్మఫలాన్ని నువ్వు ఆశించకు, ఆశించకుండా వస్తే నీకేమి నష్టం లేదు. ఆశించి తెచ్చుకుంటే మటుకి నీకు చిత్తశుద్ధి తగ్గిపోతుంది. అంటే ఆశించకుండా వచ్చింది నీకు, నీకేం అపకారం చేయదు. ఆశించి తెచ్చుకున్నది మటుకు అపకారం చేస్తుంది.
నువ్వు శరీరంతో తాదాత్వ్యం పొందొద్దు, శరీరంతో తాదాత్వ్యం
అది ఎంత ముఖ్యం. మనస్తోటి బుద్ధితోటి కూడా తాదాత్వ్యం పొందకుండా ఉంటాం కూడా. అంటే మీకు మీకు తెలివితేటలు ఏమంటాం అనుకుంటే, శరీరానికి తెలివితేటలు ఉండకపోవటం కాదు. శరీరానికి తెలివితేటలకి సమానం లేదు. తెలివితేటలు ఎక్కడ ఉంటాయి? బుద్ధిలో ఉంటాయి. తెలివితేటలు అంటే మెదడులో ఉంటాయి. ఎక్కువ తెలియని వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ శరీరం అంతా మెదడే. అంటే మీకు తెలివితేటలు ఎక్కడ? బుద్ధిలో ఉంటాయి. మిమ్మల్ని ఎవరైనా మీకు బుద్ధి తక్కువ, మీకు తెలివితేటలు ఏముంటే మీకేమొస్తుంది? కోపం. అర్థమేంటి? మీ బుద్ధితోటి చదవచ్చు. మంచి చెడులు ఎక్కడ ఉంటాయి? మనస్సులో ఉంటాయి. మీరు మంచివారు కాదన్నా మీకు కోపం వస్తుంది. ఏం చేస్తారు మీరు అప్పుడు? దేనితోటి చదవచ్చం పొందుతున్నారు? మీరు తెలివైన వాళ్ళు కాదంటే మీకు కోపం వస్తుంది. మీరు మంచివాళ్ళు కాదంటే మీకు కోపం వస్తుంది. మీరు ఏమీ బాగుండరన్నా మీ శరీర రంగు ఎక్కడ ఉంటుంది? శరీరానికి ఉంటుంది. మీరు ఏమీ బాగుండరన్నా వాళ్ళకి ఏమొస్తుంది? మీరు కాకిలే ఉన్నారంట అనుకోండి, ఎవరైనా మీకు ఏమొస్తుంది? కోపం వస్తుంది. అంటే శరీరంతో తాదాప్యం ఎంత ప్రమాదమో, మనస్సుతోడి తాదాప్యం అంతే ప్రమాదం, బుద్ధితోడి తాదాప్యం కూడా అంతే ప్రమాదం. వాటితోడి తాదాప్యం వదిలేయ్యా, నీకు ఇప్పుడే ఇక్కడే ఆత్మానుభవం. ఈ మూడాటితోటి వదలడు కాదు. అందరూ మిమ్మల్ని మంచివాళ్ళు అనుకోవాలనుకోవడం కూడా కోరికది. ఆ కోరిక మీకు లేదనుకోండి, మిమ్మల్ని మంచివాళ్ళు కాదనుకున్నా మీకేమి అనిపించదు. మీకు ఏ రకమైన వికారం రాదు. మీరు ఎవరినైనా మీ ముద్దబ్బాయి అనుకుంటే ఆడికి కోపం. మీరు ముద్దబ్బాయి అనుకుంటే మనకు నష్టం ఏంటని నాడు అనుకోడు. అంటే ఆడందరూ తెలివైన వాళ్ళని మనం అనుకోవాలని ఆడు అనుకుంటున్నాడు అనమాట. అనుకోపోతే ఏమి లేదు, ఈ కోరికలే కొంప ఉంచేస్తాయి. మీరు బుద్ధితోడి తాదాత్మ్యం వదిలినప్పుడు, మనస్సుతోడి తాదాత్మ్యం వదిలినప్పుడు, శరీరంతో తాదాత్మ్యం వదిలినప్పుడు వికారరహిత స్థితి వస్తుంది మీకు. శరీరంతో తాదాత్మ్యం అంత ప్రమాదం, మనస్సుతోడి తాదాత్మ్యం కూడా అంతే ప్రమాదం, బుద్ధితోడు కూడా తాదాత్మ్యం అంతే. ఈ మూడు ఆత్మ కాదు. శరీరం ఆత్మ కాదు, మనస్సు ఆత్మ కాదు, బుద్ధి ఆత్మ కాదు. ఆత్మ కాని బుద్ధితోటి, ఆత్మ కాని శరీరంతో, ఆత్మ కాని మనస్సుతో తాదాత్మ్యం వదిలే నువ్వు వెళ్ళి నీ గూట్లో పడిపోతావు. ఇదే నీ కడసారి జన్మ. మళ్ళీ నువ్వు శవాన్ని మూడు ఆత్మ కాదు. బుద్ధి ఆత్మ కాదు, మనస్సు ఆత్మ కాదు, శరీరం ఆత్మ కాదు. దాంతో తాదాత్మ్యం మానేస్తే మీరు వెళ్ళి మీ గూట్లో పడిపోతారు, మీ గుహలో పడిపోతారు. అదే వృత్తి. ఫలానా దేహం నేను, ఫలానా పేరు నేను అన్న కోరికలు. ఆ తాదాత్మ్యం పోయినప్పుడు ఇంకా వాంఛ ఉండదు. నేను ఫలానా వ్యక్తిని, ఫలానా శరీరాన్ని, ఫలానా కులాన్ని, ఫలానా పేరుని అనేటువంటి ఆ భావన మీకు పోతే ఇంకా నిర్మూలంగా ఉండకుండా నిశ్చలంగా ఉండదు. మీ శరీరంలో ఎన్ని రోగాలు ఉన్నా అన్ని రోగాలు తగ్గిపోయినాయి అనుకోండి, ఆరోగ్యంగానే ఉంటారు. ఇంకెలా ఉంటారు? అలాగే నీకు వికారాలన్నీ పోయినప్పుడు, వ్యక్తి భావన పోయినప్పుడు, పేరుచోటి రూపంతో పనిచోటి, కొంతమంది ఆ ముసలితనం వచ్చాక జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుని ఇంట్లో వాళ్ళు ఎవరో పలకరించరాడు. ఇంకేదండి వాళ్ళు ఇంకా పనికి పనికిరాడు. వాళ్ళు ఏం చేస్తారు? ఇంక ఎవరో పలకరించారు. ఆ జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుంటారు. జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి అహంభావన పెరిగాడు. సరే, భగవంతుడి పాదాలు మనం ఆశ్రయించకుండా మన ఈ మాయనే వల్లలోంచి బయటకు రా. ముసలి తలకాయలు ఉన్నాయి చూసారు, లోపల గింగర గట్టిగా ఉంటాయి. వాళ్ళు జరిగిపోయిన గొడవలన్నీ ఎప్పుడు గొడవలో ఎప్పుడు గొడవలో తలపెట్టుకుంటారు. భవిష్యత్తు కాలం అహంకారానికి, వర్తమాన కాలం అహంకారానికి, జరిగిపోయిన కాలం భూతకాలం అహంకారం. ఈ మూడు కాలాలు అహంకారం లేని వాడికి అసలు కాలమే లేదు. అహంకారం లేని వాడికి రాత్రి లేదు, అహంకారం లేని వాడికి పగలు లేదు, అహంకారం లేని వాడికి కోరిక లేదు. నువ్వు ఫలానా శరీరం అనే తలంపే నీకు లేనప్పుడు నీ కోరిక ఏంటి?
అందరూ నన్ను గౌరవించాలి
కోరుకున్నా.
ఉదాహరణ కనుక నేను ఎవడో గౌరవించడం అనుకో, అప్పుడు దుఃఖం.
అందరూ నన్ను గౌరవించాలని కోరిక లేదు అనుకో, నేను ఎవడో గౌరవించాలి. అయితే దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? కోరికలోంచి వస్తుంది. తర్వాత మనం తొందరగా చనిపోవాలనుకోకూడదు. ఎక్కువ కాలం జీవించాలనుకో, తొందరగా చనిపోవాలనుకోవడం కూడా కోరికే. ఎక్కువ కాలం జీవించాలని కూడా కోరికే. ఈ దేహం ఎందుకు వచ్చింది?
ప్రారంభం
మీరు పాయసం సద్బీయం క్షీరాణం
నోట్లో పోసుకుని
అలా ప్రారంభం అనేది ఎప్పుడైతే మీ హృదయం ఖాళీ అయిపోయిందో భగవంతుడి జ్ఞానంతో శాంతితో ఆనందం నింపే. మనం ఏం చేస్తాం? హృదయాన్ని ఖాళీ చేయటం లేదు. హృదయాన్నే కానీ నువ్వు జ్ఞానం పోయి అని ఈశ్వరు ఎక్కడ పోస్తాడు? ఖాళీ ఉంటే కదా అక్కడ. ఎవడ హృదయం అయితే ఖాళీ అయిందో వాడు హృదయం ఉండే శాంతి చోటు కాంతి చోటు అమృతం చోటు. నీ హృదయం ఖాళీ అయిందో లేదో ఆయన అంతర్యామగా ఉన్నాడు. లోపల చూసుకుంటా ఉంటాడు. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అన్ని కాలాల్లో ఉన్నాడు, అన్ని దేశాల్లో ఉన్నాడు, అన్ని ప్రాంతాల్లో ఉన్నాడు, నువ్వు లేనప్పుడు కూడా ఆయన ఉన్నాడు. అసలు మనలో పెద్ద లోపం అవి ఎవరి కోసం బతుకుతున్నావు మనకే తెలియదు. ఎక్కడికి వెళుతున్నావు మనకి ఏమో. మీరు ఊరికి బయలుదేరి వెళ్తాంటే ఏ ఊరు వెళుతున్నారు నేను అడిగితే ఏ ఊరు వెళుతున్నావు మాకే తెలియదు అని మీరు ఎలా ఉంటే మనం బతికే విధానం. మీరు ప్రయాణం వెళుతున్నారండి, ఎవరు అడుగుతారు మిమ్మల్ని ఏ ఊరు వెళుతున్నావు మాకే తెలియదు అని మీరు ఎందుకు బతుకుతున్నావు? మనం ఈశ్వరుడు కోసం బతికితే మనం ఈశ్వరుడు కోసం బతకడం దేవుడికి మీరు చనిపోయిన తర్వాత. కొంతమంది ఇక్కడ రోజులు బాగా వెళ్ళిపోయి కట్టికి చీకట్లో రాత్రి కరెంటు పోతే మనం అంత చీకట్లో శరీరం చనిపోయాక అటువంటి కట్టికి చీకట్లో కొన్ని వేలు సంవత్సరాలు ఈ 4 రోజులు గడిచిపోతే గడిచిపోయినాయి అంటే నేను ప్రతి మానవుడికి ఏం కావాలి? సుఖం కావాలి. ప్రతి మానవుడికి సుఖం కావాలి. నీకు ఆ సుఖం కావాలంటే సుఖం ఎక్కడుంది? ప్రతి మానవుడికి సుఖం కావాలి. సుఖం ఎక్కడుంది? నీ హృదయంలోనే ఉంది. భగవంతుడు ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడు. అయితే నీ హృదయంలోకి నీకు వెళితేనే సుఖం అందుతుంది. బయట బయట ముందు మనకు ఫండమెంటల్ గా ఏం అర్థం అవ్వాలండి? బయట ఎక్కడ సుఖము లేదు, సుఖం మన హృదయంలోనే ఉంది. అంటే మన హృదయంలో వెడితేనే మనకి ఆ సుఖం దొరుకుతుంది అనేటువంటి నిశ్చయ భావం నీకు రావాలి. ఫలానా చోట వస్తువు పోయిందని మనకు అర్థమైతే అక్కడ వెతుకుతుంటే ఇవేళ కాకపోతేనే సంవత్సరానికైనా దొరుకుతుంది. ఇప్పుడు ఈ గుళ్ళో నా గడియారం పోయిందనుకోండి, ఈ గుళ్ళో వెతకడం ప్రారంభిస్తే 10 రోజులకైనా దొరుకుతుంది. ఈ గుళ్ళో వస్తువు పోయిందనుకోండి, నాకు ఇక్కడ వెతకడం మానేసి జిన్నూరులో వెతికితే 100 సంవత్సరాలు వెతికినా అది దొరకదు. ఇక్కడ వెతికితే ఈవేళ కాకపోయినా 10 రోజులైనా దొరుకుతుంది. ఏం చేస్తే పోయి ఇక్కడ ఉంది కాబట్టి వస్తువు. అదేవిధంగా సుఖం ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. బయట ఎంతకాలం నువ్వు వెతికినా, కోటి జన్మలు ఎత్తి నువ్వు వెతికినా బయట నీకు సుఖం దొరకదు. అది ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. వెతకడా ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో నీకు ఆ సుఖం దొరుకుతుంది. నీ హృదయంలో ఉంది కాబట్టి. కానీ వెతకటం హృదయంలో వెతక. అంటే నీకు తెలిసినా తెలియపోయినా నువ్వు ఉన్నా ఈ లోపల భగవంతుడు లోపల లోపల వస్తువు నీకు ఆ నిర్వికారంగా వస్తువు సత్య వస్తువు అమృత ఆ లోపల వస్తువు నీకు ఆ లోపల నీకు అది తెలుస్తంటే దానికి సంబంధించినటువంటి వస్తువు తాలూకు ఆ వైభవం నీకు తెలుస్తంటే నేను ఎప్పుడూ ఆనందం వస్తుందనుకున్నాను ఈ జన్మలోనే ఇంత ఆనందం అనుభవిస్తాను నాకు తెలియజేస్తుంది. ఎప్పుడూ వస్తుందనుకోండి, ఇప్పుడే వచ్చేస్తుంది. ఎక్కడో వస్తున్నాను ఆనందం పొంగి ప్రవృతి చూసిన ఆనందించిన పెద్ద అలవాట్లు ఏ అలవాట్లు లేని వాడికి ఏ గూట్లో చూసినా డబ్బే. పర్సులో డబ్బు, గూట్లో డబ్బు, ఇంట్లో డబ్బు, బ్యాంకులో డబ్బు. ఇంకా చెడ్డ అలవాట్లు ఉన్నవాడికి నెలకి 50,000 రూపాయలు జీతం వచ్చినా ఆ చివరి వారంలో చిల్లర కుట్ల అంతా బొట్టకే బట్టకి పెద్దది ఏం అవ్వదండి. చెడ్డ అలవాట్లు లేకపోతే ఎడుచి ఎక్కడ చూసినా డబ్బే. చెడ్డ అలవాట్లు ఉన్నవాడికి నెలకు 50,000 రూపాయలు జీతం వస్తే అది చివరి వారంలో డబ్బులు చేస్తాం. అందులో పేకాట ఉందనుకోండి, 100 ఎకరం ఒక సంవత్సరం బడ్జెట్ లో బట్టకి పెద్ద ఎక్కువ డబ్బు అలవాట్లకి ఎక్కువైపోతుంది. అసలు ఈశ్వరుడు తప్పించి ఏమీ లేదు, ఉన్నది ఈశ్వరుడు. ఇది మిగతా నువ్వు కల్పించుకున్న గొడవలు. ఉన్నది ఈశ్వరుడు తప్పించి ఏమీ లేదు. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బొమ్మ. ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది మైండ్. అసలు ఇప్పుడు అద్వైతులు ఏమంటారంటే సత్యము, దాన్నే ద్వైతులు ఏమంటారంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు, నారాయణుడు, రాముడు అంటారు వాళ్ళు ద్వైతులు. విశిష్టాద్వైతులు ద్వైతులు నారాయణుడు, నారాయణుడు, నారాయణ, నారాయణ అని ఎవరంటున్నారో ఆ నారాయణనే అద్వైతులు. ఆత్మని చైతన్యం బ్రహ్మం అంటారు. అంటే తెలవటంలో ఉన్న వస్తువు ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. ఇది నిశ్చయం. నీ తలకాయ గోడనేసి కొట్టుకుని నీకు అర్థమైనా అర్థం కాకపోయినా భగవంతుడు ఏమన్నాడంటే ఇది మ్యాథమెటికల్ యాక్యురేసీ తో చెప్పాడు. 2 5 భగవంతుడు ఏం చెప్పాడు? నీ బుద్ధిలో ఉన్న కల్పిలో ఉన్న నీ బుద్ధిలో దోషాలు ఉన్నాయి, నీ బుద్ధిలో కల్మషం ఉంది, నీ బుద్ధి పాడు బుద్ధి. పాడు బుద్ధి వాళ్ళు చేయటం లేదు. ఉన్నదేదో ఉందంటే ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. ఇది నిశ్చయం. నీకు అర్థం అయినా అర్థం కాకపోయినా ఇది నిశ్చయం. తెలుసుకుంటే సుఖపడతావు, తెలియకపోతే ఆ జన్మక శరీరం కూడా నీడ ఏ విధంగా అయితే వస్తుందో నేను దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. కోటి జన్మలు ఎత్తినట్టు దుఃఖం నేను విడిచిపోయి ఉన్నదేదో లేనిదేదో లేదు. ఏమంటే కృష్ణుడు చెప్పిన మాట మనలో పాపం, మనలో ఉన్న పాపం ఆ మాటను అడుక్కోవడం నోరు మీరు. భగవద్గీత మనం రోజు చదవచ్చు. మన బుద్ధిలో ఉన్న దోషాలు, మన బుద్ధిలో ఉన్న పాపాలు, ఆ వ్యక్తి భావన, ఆ శరీరంతో ఏదో పేరుతో చదవచ్చు. అది ఆ మాటను అర్థం అవనే చెప్తాడు ఈశ్వరుడు. కానీ ఆ మాటను అర్థం అవనే మన హృదయాన్ని ఓపెన్ చేయమస్తుంది. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు. ఇది నిశ్చయం. ఇది నీకు నీకు అర్థం, నీ అవగాహనకు అందాలి, నీ అండర్స్టాండింగ్ ఇది అందాలి. నీకు అర్థం కాదనుకో, కోడి జన్మలు ఇచ్చిన నువ్వు ఏదో ప్రతి జన్మలో ఏదో దుఃఖం లేని కానీ నీకు ఈ జన్మలో ఈ దుఃఖం ఏదో రకమైన దుఃఖం లేదనుకోండి, వచ్చే జన్మలో ఇంకో రకమైన దుఃఖం, ఆ జన్మలో ఇంకో రకమైన. మీరు చేసుకున్న పాపం మీ పెద్ద కోళ్ళ రూపం, నేను చెప్పలేము అది. మీ పెద్ద కోళ్ళు మంచివాళ్ళు కాదనుకో, వచ్చి ఏదో నోటికి ఉదాహరణ ఇస్తున్నారనుకోండి, మీ పాపమే పెద్ద కోళ్ళ రూపంలో అనుకుంటే అది సిద్ధం అవ్వలేదు మీ పాపం. అమ్మాయిని ఏం చెప్పకండి, అమ్మాయిని ఏం చెప్పొద్దు, ఆ పాపం ఈ దోషం ఆ రూపంలో. కొన్ని మనుషులు ఒక ఇంట్లో పుడతారు, ఒక ఇంట్లో ఉంటారు, ఎప్పటికప్పుడు 24 గంటలు తిరుగుతారు, ఎక్కడ రోజు కోర్టు అంటే వెళ్ళిపోతాం, మొత్తం ఒక ఇంట్లోనే పుడతారు, వాడు ఒక ఇంట్లోనే పుడతారు. ఆ పూర్వజన్మలో 20 రోజులు అందరినీ అక్కడ వేస్తాడు, ఈస్తాడు, వేస్తే వీళ్ళు రోజు ఇంకో కోర్టు అంటే తిరుగుతాం. ఆ పెద్ద కోళ్ళ మనం పట్టి తిడతాం, మన పాపం పెద్ద కోళ్ళ రూపంలో మనకు తిరిగి. మనకి ఏదైనా పుణ్యం ఉందనుకోండి, ఇంక పుట్టింటికాడే సుఖం, అత్తారింటికాడే సుఖం, ఎటు చూసినా సుఖం. కొంతమంది పుట్టింటికాడ సుఖపడతారు, అత్తారింటికాడ కూడా సుఖపడతారు. కొంతమంది పుట్టింటికాడ తల ఎక్కడ దాల్చుకోవాలో తెలియదు. అది ఇతరులు ఎవరో కారణం, ఇతరుల కారణం కాదు. ఆ దేహం ఆ ప్రారంభం అనుభవించడం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అది ఆ దేహం ఇప్పుడు దారిద్ర్యం కూడా కొన్ని పాఠాలు నేర్చు. బుద్ధుడు కూడా భిక్ష చేసుకున్నాడు చాలా, అలాగే యేసుక్రీస్తు కూడా భిక్ష చేసుకున్నాడు చాలా. ఆ భిక్ష వల్ల నేర్చుకునే పాఠాలు కొన్ని ఉంటాయి. బుద్ధుడు వాళ్ళ ఇంటికి భిక్షకెళ్ళి అంటే దారిద్ర్యం నేర్పే పాఠాలు కూడా కొన్ని. జేబులో డబ్బు ఉన్నప్పుడు డబ్బు విలువ తెలియదు, డబ్బు లేనప్పుడు డబ్బు విలువ తెలియదు, మంచి వాళ్ళు ఎదురున్నప్పుడు మంచి వాళ్ళు విలువ తెలియదు, వాళ్ళు లేనప్పుడు మంచి వాళ్ళు విలువ. ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి మనం అజాగ్రత్తగా, మళ్ళీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటే అనారోగ్యం రాదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అజాగ్రత్తగా ఉంటాం అనారోగ్యం. ఇంకేది ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం విలువ తెలియదు, ఆ విలువ తెలియకపోతే అజాగ్రత్త వచ్చేస్తుంది మనకి, వెంటనే అనారోగ్యం. అది మీ ఇంట్లో యజమాను కూడా మీరు యజ్ఞం అంటే తెడ్డం అంటారు, వాళ్ళు చెప్పింది మీరు ఆ ఇంట్లో యజమానులు అని చెప్పినా మీరు ఏం చేయాలి, ఇవాళ ప్రారంభ నీ దేహ ప్రారంభాన్ని ఎంజాయ్ చేయి, నీకు పునర్జన్మ లేదు. దీనిలో పూర్వం ఒక ముసలాయన ఉన్నాడు, అబ్బాయికి పెళ్ళైంది, ఎప్పుడు ముసలాయన స్నేహితులు నచ్చిన కోళ్ళ అబ్బాయి పెళ్ళైంది, పెళ్లి కూర్చుని చూడటానికి వస్తా ఉంటారు కదా, నచ్చిన కోళ్ళు వచ్చిన కోడలు అది ఎప్పుడు 40 ఆయన వచ్చి ఏమన్నా అంటే ఈ ముసలాయన తోటి మీకు నచ్చిన కోడలు వచ్చి, ఆయన ఏమన్నా అంటే వచ్చిన కోడలు నచ్చింది, మన ఇంటికి ఎవరు వస్తే వాళ్ళు విషయం నచ్చిన కోడలు వచ్చింది అని, సమాధానం వచ్చిన కోడలు నచ్చింది అని. అంటే నచ్చిన కోడలు వచ్చినా రాకపోయినా వచ్చిన కోడలు భగవంతుడి సంకల్పం, ఆ ఈశ్వర సంకల్పాన్ని మనం అంగీకరించాలి. ఆయన దర్శనం ఇచ్చినా దర్శనం ఇవ్వకపోయినా, భగవంతుడు నీకు దర్శనం ఇవ్వకపోయినా, ఆయన నీ కోరిక నెరవేర్చినా నెరవేరకపోయినా, ఆయన యొక్క ఉనికి మీద ఆయన అస్తిత్వం మీద సందేహపడు. నీ కోరిక నెరవేరటమే, నీ కోరిక నెరవేరటం లేదని దేవుడు లేడు అనుకో, అది అవిశ్వాసం. మీరు ధనహీనులు అవ్వచ్చు, అది విద్యాహీనులు అవ్వచ్చు, మీకు విద్య లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, విశ్వాసంలో మటుకు దారిద్ర్యం వద్దు. విశ్వాసహీనులు కావద్దు, మీరు విశ్వాసహీనులు కావద్దు. నీ కోరిక నెరవేర్చలేదు అనుకో భగవంతుడు, అంతే అప్పుడు విశ్వాసం చెల్లించకూడదు. కోరిక నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు, ఆయన అనుగ్రహం నీకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఏమీ విశ్వాసం. ఊరికే వేటిని నేర్పిస్తాను ఎక్కడ మొదలు, నీకంటే విద్యమం, నీకంటే తెలివి గలవాడు, నీకంటే వివేకవంతుడు, నీ జీవితాన్ని ఎందుకు మలుపు తిప్పుతున్నాడో, ఎందుకు ఇలా మలుపు తిప్పుతున్నాడు అని వెయిటింగ్ అలవాడు. అగిటేషన్ వద్దు, వెయిటింగ్ 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 నేర్చుకోండి. అలా వెయిటింగ్ నేర్చుకోవడం మనకు నాటండి, కోసుకోవచ్చు కామరాలు నాటండి, కోసుకోవచ్చు, ఏదో నాటకుండా నాటండి, కోసుకోవచ్చు కామరాజు నటరు నాటండి, కోసుకోవచ్చు, వెదజల్లండి వస్తుంది. ఇతరులకు మీరు ఏదైనా సహాయం చేస్తే భగవంతుడు అంతా మీకే తిరిగి ఇచ్చేస్తారు. వెదజల్లండి వస్తుంది, నాటండి, కోసుకోవచ్చు, చేతిలో అసలు నాటకుండా కోసం నాటండి, కోసు అంటే మీకంటే రెండే చేతులు ఉన్నాయి. ఈశ్వరుడికి కోట్లాది చేతులు, కోట్లాది నోరులు ఉన్నాయి, మీకంటే ఎంత ఉంటారు, కాళ్ళు రెండు ఉన్నాయి, చేతులు రెండు ఉన్నాయి, కళ్ళు రెండు ఉన్నాయి, నోరు ఒకటి పెట్టుకోలేకపోతున్నారు. అంటే ఆయన ఇచ్చని బదులు వేచి ఉండు, మీ జీవితం ఎక్కడైనా మలుపు వస్తుంది, మలుపు వచ్చినప్పుడు వేచి ఉండు. నీకు అది ఆ మలుపు ఎందుకు తిప్పుతున్నాడు అంటే మంచికే తిప్పుతున్నాడు, ఆ మంచికి తిప్పుతున్నాడు నీకు తెలియక నువ్వు కంగారు పడదు. అడ్యుకేషన్ వద్దు, వెయిటింగ్ నేర్ అంటే ఈశ్వరుడు నువ్వు చెప్పినట్టుగా నడుచుకోవాలని నువ్వు అనుకోవద్దు. ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకో, చెప్పినట్టుగా ఆయన నడుచుకోవాలంటే అహంభావన పెరుగుతుంది. ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటే మోక్షం వస్తుంది. అంటే నువ్వు చెప్పినట్టు ఆయన వినటం సరైనది కాదు, ఆయన చెప్పినట్టు నువ్వు వినటం సరైనది. నీకేది మంచిదో ఆయనకే తెలుసు. జీవితంలో మీకు వచ్చిన గాలి వాన ఎటు తిప్పుతుందో మీ జీవితం, దేర్ ఇస్ ఎ డివినిటీ దట్ షేప్స్ షేక్స్పియర్ అంటే ఒక దివ్యత్వం ఉంది. మీ జీవితాన్ని ఎప్పుడు ఎక్కడ మలుపు చెప్పాలో చెప్పుతా ఉంటుంది, మీ మంచి కోసం, మీ మంచి ఆ రౌండ్లన్న మలుపులన్నీ వస్తున్నాయని మీరు అర్థం చేసుకుంటే అదృష్టవంతులు మీరు ధన్య. అంచేత నీ శరణాగతి పొందేవనుకో నీ చింత అంతరాయ సంకల్పమే నెరవేరు. మనకంటే వివేకవంతు, మనకంటే బుద్ధిమంతులు భక్తులు అడుగుతున్నారు అంటే ఇష్టాయిష్టాలు ఉందని చెప్పి చెప్పడం, ఉండటం ఎలాగని, ఉండటం ఎలాగని ఒక ఆయన అంటే మంచి కర్మ పుణ్యకర్మ చేసిన ఇష్ట శరీరం చనిపోయేవారు అంటే ఒక రోజు రెండు రోజులు కాదు, జీవితం మనం ఎంతకాలం అయితే జీవిస్తాం అంతకాలం శరీరం వరకు ఈ భూమి మీద ఎంతత్వం ముముక్షత్వం మహాపురుష సంస్థ. కొంతమందికి అసలు మాకు ముక్తే అక్కడ చూడు సార్ మహాత్ముడు, నాకు ఇదే చాలు,
భగవంతుడితో అనుబంధం చాలు మాకు.
మేము వద్దంటలేదు, మాకు ఇదే సరిపోతుంది. భగవంతుడితో అనుబంధం అనుసంధానం ఇదే సరిపోతుంది. మోక్షత్వం ఆ జిజ్ఞాస మహాత్ములతో, మహర్షులు యోగులతో అనుబంధం, మహాపురుషులు ఓటం కాదు రాలిపోతుంది. అవి ఓడగొట్టుకోవాలంటే ఓడగొట్టుకోలేము మనం. అట్లంతా రాలిపోవాలి, కానీ మనం ఓడగొట్టుకోవాలంటే ఓడగొట్టుకోలేము. అట్లంతా సహజంగా రాలిపోవాలి. ఇప్పుడు కురుపు తెచ్చి ఎలా రాలిపోతుందో, కురుపు తగ్గిపోయిన పైన తెచ్చి రాలిపోతుంది. అది ఎప్పుడు రాలిపోయిందో మనకు తెలియదు, ఏదో రోజున రాలిపోతుంది. అలాగే ఇష్టాలిష్టాలు కూడా ఎప్పుడప్పుడు రాలిపోతాయి. ఎప్పుడు ఈశ్వర స్మరణలోనూ ఉన్నప్పుడు మహాపురుషుల సాంగత్యంలో ఇష్టాలిష్టాలు ఓడగొట్టుకోలేవాటి వాటంతరై రా.
ఓం నమో నారాయణాయ.
ఆరు లేనివాడు ఆరోగ్యవంతుడు.
ఆరు ఏంటి? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం.
ఆరు 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 వేడిగా కనిపిస్తున్నాయి. ఈ ఆరు కూడా కోరికలోంచి వస్తున్నాయి. కోరిక లేకపోతే ఆరు లేదు.
ఆరు లేనివాడు ఆరోగ్యవంతుడు.
వాడికి శారీరక ఆరోగ్యం ఉంటుంది, మానసిక ఆరోగ్యం ఉంటుంది.
ఓం నమో నారాయణ 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 నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవ. ఓం నమో భగవతే.
భగవద్ అనుభవం పొందటానికి నీ లోపల ఎన్ని వికారాలు ఆగుతాయి?
సింహం ముందు,
సింహం దగ్గరికి మనం మేకను జంతున వెళుతున్నా, మేక సింహం ముందు మేకలు గొర్రెలు అంచేపు నిలబడతాయి. నారాయణ స్మరణ ముందు ఒకవేళ భగవద్ అనుభవం పొందటానికి నీ వికారాలు ఉన్నాయి, ఆగవై చెల్లా చెదిరి అయిపోతాయి. ఈ సింహం వచ్చిందనుకోండి, ఇక్కడ నిలబడతాం మనం, ఎటు ఎటు దొరికిన వాటి పడిపోతాం. అలాగే నారాయణ స్మరణ ముందు ఎన్ని వికారాలు ఉన్నాయని కూడా భగవద్ అనుభవం. నారాయణ స్మరణ అట్టి
నమో నారాయణాయ నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
కర్త ఎవరు?
ఈశ్వరుడు.
కర్త ఎవరు అనుకుంటున్నాం మనం? మనమే అనుకుంటున్నాం. ఇక్కడ ఉంది దుఃఖం యొక్క బీజం, దుఃఖం యొక్క వేరంతా ఎక్కి ఒక్క వాక్యంలో. ఇంకా మీరు 90 శాస్త్రాలు చదవక్కర్లేదు. కర్త ఎవరు? ఈశ్వరుడు. కానీ కర్త ఎవరు అనుకుంటున్నాం? మనమే అనుకుంటున్నాం. ఇక్కడి నుంచే దుఃఖం యొక్క పునాది, ఇక్కడి నుంచే దుఃఖం ప్రారంభం. ఈ వాక్యం మీరు ఇంటికి వెళ్ళి బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు బండెడు దుఃఖం మీకు ఉంటే, బండెడు దుఃఖం గుమ్మడికాయ కచ్చి పేద గడ్డి నేటి వచ్చిన అగ్ర దుఃఖం అనాది భారతదేశంలో ఉన్న దుఃఖం అంతా మీకు వచ్చేసి. కర్త ఎవరు?
ఈశ్వరుడు.
కర్త ఎవరు అనుకుంటున్నాం? మనం ఇక్కడే ఉండి దుఃఖం ప్రారంభం. దుఃఖం స్టార్ట్ ఇంజిన్ ఇక్కడే బయలుదేరుతాం. ఇంకా దాని వెనకాల పెట్లు చాలా ఉంటాయి. అసలు ఇంజిన్ ఇక్కడ ప్రారంభం అవుతాం. ఇది ఒక్కటే మీరు అర్థం చేసుకోండి.
ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ. శ్రీరామ శరణం మమ. శ్రీరామ శరణం మమ.
అంటే కొంతమందికి ఆ పూర్వజన్మ అనుబంధం ఎలా ఉంటుందంటే, లక్ష్మణుడు ఎప్పుడైనా చిన్నపిల్లడప్పుడు ఏడ్చేటప్పుడు ఒకసారి ఏదైనా తింటానని పెట్టినా ఊరుకునేవాడు కదా. ఎక్కువ ఏడ్చినప్పుడు ఏదైనా తింటానని పెట్టినా ఏది తినేసి మళ్ళీ ఏడ్చు. అది ఏ పట్టుకు బెల్లం పెట్టారనుకోండి, లక్ష్మణుడికి తినేసేవాడు మళ్ళీ ఏడ్చేవాడు. కానీ రాముడు పక్కన తీసుకొచ్చి పడుకోబెడితే సహజ పద్మపాదులు చెప్పారు. శంకరాచార్య వారు నేను కాశీలో మణికర్ణిక దాటిలో కలుసుకున్నాం. ఆయన ఏమో స్నానం చేసి పైకి వస్తున్నాడు, నేను స్నానానికి మెట్లు దిగుతున్నప్పుడు ఒకరినొకరు ఆ శరీరం చనిపోయే వరకు చివరి వరకు అంతమందికి ఆ జన్మాంతర అనుబంధం ఉన్నప్పుడు చూసుకుని వెంటనే ప్రేమ కలుగుతున్న జీవితం పొడుగునే ఉంది. ఆ జన్మాంతర అనుబంధం లేనప్పుడు ఎక్కడ కూడా తెగిపోదు. ఈ కోరిక వల్ల వచ్చే స్నేహాలు, కోరిక లోపల పెట్టుకుని చేసే స్నేహాలు నిలబడవు. ఇది రాముడు లాంటి సోదరులు ప్రపంచంలో ఎక్కడ? సరసాలని అన్నదమ్ములు మీరు ఎక్కడికెళ్ళండి? ఎక్కడికెళ్ళినా ఆస్తుల కోసం పేజీ పెట్టుకుంటాం. ఎక్కడికెళ్ళినా రాముడు అన్నదమ్ములు మాకొద్దంటే మాకొద్దని పేచీ పెట్టుకున్నారు. రాజ్యం నాకొద్దంటే నాకొద్దు. మనకి రాజ్యాలు అలాగలేవు కాబట్టి ఏ కొబ్బరి చెట్లు కడే పేచీ పెట్టు. మీకు రాముడు లాంటి సోదరులు మీకు ఎక్కడ కనపడదు. రాముడు మొట్టమొదటి రాత్రి అరణ్యవాసంలో నిద్రపోతారు. ఇద్దరు కాపలా గుహుడు అంటే ఆయన సోదరుడు, ఈయన భక్తుడు. ఈ భక్తుడు ప్రేమ చూడు. సోదరుడైనా ఏమో నిద్రట్లో అన్యాయం చేస్తాడేమో. లక్ష్మణ కాశీ కూడా అట్ని గుహుడు అంటే సోదరుడి కంటే గొప్ప భక్తుడు. ఆ భక్తి యొక్క అనురాగం వచ్చింది. ఆ మొదటి రాత్రి నేల మీద పడుకుంటాడు రాముడు. రామానుడు ఆ ఘట్టం ఎదురైంది జ్ఞానమానుడు. 14 సార్లు శ్రవణం చేశాడు జ్ఞానమాన దగ్గర రామానుడు తిరుపతిలో. ఆయన కొండ నుంచి పైనుంచి కిందకు వచ్చేవాడు, ఈయన తిరుపతి నుంచి పైకి వెళ్ళేవాడు. రామాయణం 14 సార్లు చెప్పించుకున్నాడు జ్ఞానమానుడు. ఆ రాముడు ఘట్టాలు ఎదుగునా నేల మీద పడుకున్నాడు పెరుమాళ్ళు అని నేల మీద పడుకున్నాడు. అది తలక దిండు లేదు, చెయ్యే తల కింద పెట్టుకుని దిండు కింద పెట్టుకుని పడుకున్నాడంటే రామానుడు వినబడుతుంది. ఆ ఘట్టం ఉంటే రాస్తే రాశాడు లేని వాల్మీకి ఆ ఘట్టం. వాళ్ళు భక్తులు. మనం నిజంగా భక్తులు ఇంకా అవ్వలేకపోయినా, భక్తులని అనిపించుకుంటున్నా, ఇంకా భక్తులు అవ్వాలి మనం. అందరూ ఏమనుకుంటున్నాం? భక్తులు అయినా కాకపోయినా భక్తులని అనుకుంటున్నాం. ఇది ఒక స్టేజ్, తర్వాత స్టేజ్ నిజంగా అవ్వటం.
శ్రీరామ శరణం మమ. శాంతి.